జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమద్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో భగవద్గీతను శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో ప్రశ్నోత్తరకంగా చాలా అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఒకటి అనుగ్రహించారు. భగవద్గీత వలన మనము తెలుసుకోవలసినవి ఎన్నో విషయాలు. మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేటువంటిది, మానవ జీవితానికి మార్గదర్శి అటువంటి మహత్తరమైన భగవద్గీతను స్వామివారు సరళంగా మంచి వ్యాఖ్యానంతో ప్రశ్నోత్తరాల రూపకంగా అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మొన్నటికి 63 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 64వ భాగం పునః ప్రారంభం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ రామానుజదాస దాసుణ్ణి స్వామి, రానైనారా, కూర్చో, విషయాలన్నీ అర్థమవుతూ ఉన్నాయా? అప్పుడే మనకి చూస్తుండగా 1000 ప్రశ్నలు అయిపోయాయి. ఇంకా ఉన్నాయా? అడియన్, అసలు ప్రారంభమే కాలేదేమో అనిపిస్తోంది. మీరు చెప్తున్నటువంటి స్థిత ప్రజ్ఞ లక్షణాలు, ఆత్మానుసంధానం, జ్ఞాని యోగికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని, ఆత్మదర్శనాన్ని మీరు వివరిస్తూ ఉన్నారు. అనేక సందేహాలు కూడా వస్తున్నాయి అడియన్. మరి రావాలి కదా, మరి సందేహాలు వస్తేనే మనసు ప్రశాంతం. సరే, ఈవేళ ఏమున్నాయి చెప్పు చూద్దాం. అదే అడియన్, నిన్న మీరు నన్ను చాలా జాగ్రత్తగా విషయాలు అర్థం చేసుకోవాలి అని చెప్పారు కదా. దాసుని ప్రయత్నం వరకు సాగించాను. అద్దం అంటే మనస్సు అనేనా మీ ఉద్దేశం? నిన్న మీరు అన్నారు కదా, అద్దం నిన్ను చూస్తుందా, నీవు అద్దాన్ని చూస్తున్నావా అని. అక్కడ అద్దం అనంటే మనస్సు అనేనా స్వామి మీ ఉద్దేశం? సుమారుగా అంతే అనుకో. అడియన్, మళ్ళీ అదేమిటి సుమారుగా అని అంటున్నారు మీరు? నిజమే మరి, అర్థం అనగా నేను వెంటనే మిర్రర్ అని అర్థంలో తీసుకుని ఉంటావు. కానీ నేనేమంటున్నానంటే గ్లాస్ అనే అర్థంలో వాడాను. అబ్బో స్వామి, ఇక్కడ మళ్ళీ ఏదో మెలికి ఉందంటుందే. ఇప్పుడు కిటికీ తలుపులకి అద్దాలు వేసుకుంటాం, కారు కిటికీలకి కూడా అద్దాలు వేసుకుంటాం. అయితే లోపలి వెలుగు తక్కువై అవతల వెలుగు ఎక్కువైతే మనకి అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, అవునా? అలా కాకుండా లోపలి వెలుగు ఎక్కువయ్యి అవతల వెలుగు తక్కువైతే మన ముఖాలే మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇది నిజమేనా అవునా? అడియన్, సందేహం లేదు, నిజమే. ఎన్నోసార్లు నేను ప్రయాణం చేశాను, కానీ ఈ విషయాన్ని ఇలా ఆత్మదర్శనంతో ముడిపెట్టుకుని పోల్చుకోవచ్చని నేను అసలు ఊహించలేదు స్వామి. నువ్వు అంటే ఆత్మ, మనస్సు ఆ గ్లాస్, అద్దం. బయటి విషయాల వైపు జ్ఞానం ప్రసరిస్తూ ఉంటే నువ్వు నీకు కనపడవు, కానీ బయటి విషయాలని తగ్గించుకునేసరికి నీకు నువ్వు గోచరిస్తావు. ఇప్పుడు చెప్పు, ఎవరి వలన ఎవరికి ఆత్మదర్శనమవుతోంది? అడియన్, అడియన్, మనస్సు అచేతనం కదా, దానికి దర్శనం అసలు ప్రసక్తే లేదు. అంటే నాకే అవుతుందన్నమాట. బయట లోపల ఉన్న వెలుగులలో కలిగే మార్పుల వలన గ్లాసులోంచి బయట విషయాలు కనపడమా, లోపలి విషయములు గోచరించడమా అనేది నిర్ణయమవుతోంది. కానీ గ్లాసులో మార్పు లేదు స్వామి, అందుచేత మనస్సు వలన ఆత్మదర్శనమవుతుంది అని అనలేము కదా. అంతేనా స్వామి? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా వరకు గ్రహించావు. వెలుగు అనేదే జ్ఞానం. అది ఆత్మ నుండే ప్రవహిస్తుంది. ఆ ప్రవాహానికి అలా మనస్సు ద్వారా స్వేచ్ఛగా వెళ్ళిపోనిస్తే బయటకి వెళ్ళి ఆ విషయాలన్నింటినీ ఆత్మకి చూపిస్తూ ఉంటుంది. ఇక వీల్లేదనుకున్నామనుకో, ఆ జ్ఞానమే ఆత్మని అంటే తనని చూపించే అవకాశాలు పెరుగుతాయి. అడిగాను అడిగాను. ఇక్కడ తనని తాను చూడడానికి మనస్సు అవసరమే ఉంటుంది స్వామి. అమ్మో, గమనించు మరి, ఆత్మకేమో రెండు విధాలైన జ్ఞానాలు ఉంటాయని గతంలో చెప్పుకున్నాం. ఒకటి ధర్మిజ్ఞానం, రెండవది ధర్మభూత జ్ఞానం. ఇప్పుడు ధర్మిజ్ఞానం అంటే నేను నేను అని ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. కానీ ధర్మభూత జ్ఞానం అనేది ఇంకొక వస్తువును ఇది ఇది అని చూపిస్తూ ఉంటుంది. దీనికి తనకి తనని తెలుసుకునే శక్తి లేదు. అంతేకాదు, ఇదే మనని విషయలోలత వైపు లాగుతూ ఉంటుంది. అందుచేత దీనిని బయటికి పోకుండా అరికట్టగలిగితే గనక అన్ని వస్తువులను ఇది ఇది అని చూపించినట్లే ఆత్మని కూడా చూపగలుగుతుంది. అద్దంలో మనని మనం చూసుకుంటూ ఇది కన్ను, ఇది ముక్కు, ఇది మచ్చ, ఇది వాపు, ఇది గాయం అని స్పష్టంగా గ్రహించినట్లుగానే ధర్మభూత జ్ఞానం కూడా మనస్సు నుండి మరల్చబడినదై ఆత్మస్వరూపాన్ని సకల విధాలా చూపగలుగుతుంది. దానినే ఆత్మసాక్షాత్కారం అంటారు. అబ్బా బాబా స్వామి, జ్ఞానయోగానికి ఫలం ఇదే కదా? అవును, ఇదే అసలైన ఫలం. అడియేన్, మనస్సు నుండి మరల్చబడినదై అన్నారు మీరు. ఆ మరల్చేది ఎవరు? ఆత్మనా మనస్సా? మళ్ళీ సందేహం వస్తుంది అడియేన్. ఇక్కడ నీకు ఇంకా ఈ కన్ఫ్యూజ్ పోలేదు ఎందుకునో? నువ్వు నా దగ్గరికి ఉదయం వచ్చావు, కూర్చున్నావు, సాయంకాలం వెళ్ళావు. ఈ రావడము, కూర్చోవడం, వెళ్ళడం అనేది చేసింది ఎవరు? నీ శరీరమా నువ్వా చెప్పు. అడియేన్, శరీరం దగ్గర ఆత్మతో తేడా అర్థమవుతోంది, గ్రహించగలుగుతున్నాను. కానీ మనస్సు ఆత్మల దగ్గరే తేడా అంత సులభంగా తెలియడం లేదు స్వామి. ఏం చెయ్యాలి? చూడండి ఆయన, నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది. పాలు తాగాలని ఉబలాటంగా ఉన్న చంటి పిల్లవాడు పాల గ్లాసుని ఏ అవయవం దగ్గర పెట్టుకుంటే త్రాగవచ్చో గ్రహించలేనట్లుగా ఉంది నీ పరిస్థితి. అడియను అడియను. అవునండి, దీనికి కారణం ఏమిటంటారు? దీనికి కారణము దేహాత్మాభిమానమే. దేహానికి ఆత్మకి తేడా తెలియకపోవడం, దేహం అంటే శరీరమే అని అనుకోవడం, ఈ వగైరాలన్నీ దేహాత్మాభిమానంగా కొందరు అర్థం చెప్పారు. అంతవరకే కాదు, దేహ పదం మనస్సుకి, ఇంద్రియాలకి కూడా ఉపలక్షణమే. ఇంద్రియాలే ఆత్మ అనుకున్నా, మనస్సే ఆత్మ అనుకున్నా, ఆత్మకి వాటికి తేడా లేకపోయినా దేహాత్మాభిమానమే వాటికి కారణమవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? గ్రహించగలుగుతున్నావా? అడియను అడియను. ఇప్పుడు నాలాంటి దేహాత్మాభిమానం ఉన్నవాడికి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన నాడు కదా. మరి మీ యొక్క ప్రవచన సామర్థ్యం గొప్పతనం స్వామి. ఇగో ఇక్కడ నా గొప్పతనం అంటూ ప్రసక్తే రాదు. యమేవ ఈశ వృణుతే తేన లభ్య అన్నట్లుగా ఎవరిని భగవంతుడు అనుగ్రహిస్తాడో వారికే పరమాత్మతత్వం అయినా, ఆత్మతత్వం అయినా, ప్రకృతితత్వం అయినా విశదంగా తెలుస్తుంది. చెప్పాలనే నా ప్రయత్నాన్ని నేను ఆయన కైంకర్య రూపంగా చేయడమే. ఆ పైన నీకు తెలియడం తెలియకపోవడం స్వామి ఇష్టం. అడియను అడియను. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడాన్ని భగవంతుడే అనుగ్రహించాలి అని అన్నప్పుడు జ్ఞానయోగంలో ఇప్పుడు కిమాసీత అన్నప్పుడు ఆత్మానుసంధానమే అన్నారే. పరమాత్మానుసంధానం అని ఉండవచ్చు కదా ఇక్కడ మీరు. ఇది అంటే శ్లోకంలో అనర్థం స్వామి. నిజమే, దానికోసమే స్వామి ఇంకా రెండు శ్లోకాలు చెప్పబోతారు మనకి. ఆ రెండు శ్లోకాల్లో ఈ పరమాత్మానుసంధానం ఎలా ఉంటుందో చెప్పబోతాడు. అడి వెంటనే వినాలనుంది, ఆలస్యం లేకుండా అనుగ్రహించండి స్వామి. ఇగో సాధారణంగా స్థితప్రజ్ఞ లక్షణాలు, జ్ఞానయోగి విధానాలు చెప్పగానే ఓసి ఇంతేనా నేను చేసేస్తాను అంటూ బోలెడు మంది తయారైపోతారు. వారి కోసం రెండు మాటలు చెప్తూ ఆ సందర్భంలో వివరిస్తున్నాడు పరమాత్మ. అడియనేమిటి ఆ రెండు మాటలు? చెప్తున్నాను విను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మరొకసారి శ్లోకం చదువుతాను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది మొదటి మాట. ఇప్పుడు అన్వయం విను. నిరాహారస్య దేహినః విషయాః రసవర్జ్యం వినివర్తంతే. రసః అపి పరం దృష్ట్వా అస్య నివర్తతే. కొన్ని పాఠాల్లో నవర్తతే అని ఉంటుంది. నివర్తతే అంటే మరలిపోతుంది అని అర్థం. నవర్తతే అంటే ప్రవర్తించదు అని అర్థం. ఫలితార్థం ఎలా అయినా ఒకటేలే. అడియను అడియను. దీని తాత్పర్యం దాసుడు చెప్పాలా? అర్థమేం చెప్తాను స్వామి. ఆహారం తీసుకొనని వాడికి విషయాలు అనుభవించే శక్తి ఎలా ఉండదో. అంతేనా స్వామి? చిచ్చి, అంత పేలవంగా భగవద్గీత ఉంటుందా? అన్వయక్రమం విని అయినా సర్దుకోవద్దు. అంటే దాసుడు తప్పు చెప్పానా? అన్వయంలో కొంచెం మారుస్తే నేను చెప్పే అర్థం ఎందుకు రాదంటారు? ఎందుకు రాదు, వస్తుంది. కృష్ణ పరమాత్మ ఏం చెప్పదలుచుకున్నాడో ముందు వెనకలు గుర్తించి చూసుకోవద్దు? ఇలా అపార్థాలు చెప్పవచ్చా? సరే అడియన్, దేవర వారే చెప్పండి. నిరాహారస్య దేహినః అంటే ఆహారం లేనివానికి అని కాకుండా ఇంకా వేరే ఏమర్థం చెప్తారో చెప్పండి స్వామి. రివాడా, నీకంత ఉక్రోషం పనికిరాదురా. ఉక్రోష పడకు. ఆహారం అంటే మనం సాధారణంగా అనుకునే తిండి ఒక్కటే కాదు. ఏది లేకపోతే ఏది ఉండలేదో దానికి అది ఆహారం అంటారు. ఇప్పుడు చెవి ఉంది, వినకుండా ఉండలేదు, శ్రవణం దానికి ఆహారం. అలాగే స్పర్శ చర్మానికి ఆహారం, చూపు కంటికి ఆహారం. అందుచేత నిరాహారస్య దేహినః అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనే విషయములు నుండి ఇంద్రియములు మరల్చిన వానికి అని అర్థం చెప్పుకోవాలి. ఓహో, అడియన్ అడియన్, అర్థమైంది. ఇంద్రియములు మరల్చిన వాడికి అంటారే, అంతేనా? అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడికి అనవచ్చు కదా. పై శ్లోకం తాత్పర్యం ముందుగా విను. జ్ఞానయోగం మీద ఉండే మోజుతో తన ఇంద్రియములకు ఆహారం పెట్టకుండా ఉన్నవానికి ఆ విషయములను అనుభవించాలనే రుచి తప్ప కోరినదంతా లభించినట్లే. అంటే అడియన్, ఇంద్రియ నిగ్రహం కలగబోయినట్లే కదండి. అబ్బా, ఆగవయ్యా నువ్వు. ఇంద్రియ నిగ్రహం మళ్ళీ రెండు విధాలు. ఒకటి బాహ్యమైన ఇంద్రియాలు ప్రవర్తించకుండా చూడడం మొదటిది. రెండవదో మనస్సులో కూడా ఆ విషయంలో ప్రవర్తించాలనే కోరిక లేకుండా ఉండడం. అడియన్ అడియన్. ఇప్పుడు మర్రి మొక్కో రావి మొక్కో గోడ మీద మొలిస్తే మొక్కని లాగేసినట్లు మొదటిది, వేళ్లతో సహా ఊడబెరికితే రెండవది. అంతేనా అడియన్? అలా అనుకోవచ్చా? చక్కగా చెప్పావు. అంతే, వేళ్ళు ఉండిపోయినప్పుడు మరలా మొలక రావచ్చు కదా, అందుకని. మరి మార్గం ఎట్లా అడియన్? అదే ఆ శ్లోకంలో రెండో భాగం. ఆ మానసికమైన రుచి కూడా ఆత్మదర్శనం కలగగానే తొలగిపోతుంది. ఆహా, అబ్బో, అద్భుతం స్వామి, ఎంత బాగుంది. ఇంద్రియ నిగ్రహంలో మొదటి పార్ట్ అయిన తర్వాత ఆత్మదర్శనమైతే రెండవ పార్ట్ కూడా వచ్చేస్తుంది. కానీ ఇక్కడే ఏదో ఒక మెలికి ఉన్నట్లు ఉంది స్వామి. మెలికని గమనించావా? వెరీ గుడ్. ఆత్మదర్శనం కలగాలంటే ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి అని ఇదివరకే చెప్పుకున్నాం అని అంటూ స్వామివారు 1022వ ప్రశ్నకు సమాధానం తెలియజేశారు. స్వామివారి గ్రంథంలో కూడా 34వ భాగం పూర్తి అయ్యింది. రేపటి రోజున స్వామివారు రచించిన గ్రంథంలో 35వ భాగంతో, అంటే 1023వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభమవుతుంది. దాన్ని గుణానుభవం చేసుకుందాం. ఇన్ని విషయాలు మనకి చాలా చక్కగా విమర్శించి తెలియజేస్తున్నటువంటి స్వామివారి దివ్యపాదారవిందములకు దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలి అని తెలియజేసుకుంటూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.